சதாசிவசமாரம்பாம் சங்கராச்சார்யமத்யமாம் அஸ்மதாச்சார்யபர்யந்தாம் வந்தே குரு பராத்பராம்.
முப்பை ஆறோ பேஜி 27வது ஸ்லோகம்.
ஏகாத்மகத்வாத் ஜஹதி ந சம்பவேத். ததா ஜஹ லக்ஷணயா விரோதத்ஹ. சோயம் பதார்த்தா விவபாக லக்ஷணம் யுஜ்ஜேத தத்வம் பதயோர தோஷதஹ.
ஜீவாத்மா பரமாத்மா ஐக்கிய ஜானம் ఎలా పొందడం? ఈ జీవుడే ఆ పరమాత్మ అనే జ్ఞానమే మోక్షం. ఈ జీవుడైన నేను ఆ పరమాత్మే అనేటువంటి నిశ్చయ జ్ఞానం వచ్చిన రోజు ఆ వ్యక్తి మోక్షాన్ని పొందాడు అని అర్థం. మోక్షాన్ని పొందాడు అంటే ఏమిటి అర్థం? జనన మరణ దుఃఖ వ్యాధి జర మరణాల నుంచి ఆ భయం నుంచి బయటపడ్డాడు అని అర్థం. అది మోక్షం అంటే దుఃఖ లేశమైన లేనటువంటి ఒక స్థితి, భయం అంటూ లేనటువంటి ఒక స్థితి, దిగులు చింత లేనటువంటి ఒక స్థితి మోక్షం. అది ఎలా వచ్చింది? జ్ఞానం వల్ల వచ్చింది. ఏ జ్ఞానం వల్ల వస్తుంది? నేను ఆత్మని ఆ పరమాత్మ ఒక్కటే అని జ్ఞానం. ఆ జ్ఞానం ఎలా పొందాలి అంటే రాముల వారు చెప్తున్నారు. ఒక వాక్యం మనం విన్నప్పుడు ఆ వాక్యాన్ని యథాతథంగా తీసుకున్నప్పుడు మనకు అది సరిపడదు. ఒక్కోసారి ఒక వాక్యాన్ని వినగానే దాని ముఖ్య అర్థం ఉంటుంది. చూసారా, ముఖ్య వృత్తి ద్వారా అంటే ప్రాసెస్ అని చెప్తాను. ఒక ముఖ్య అర్థాన్ని వినంగానే మనకు తోచే అర్థం ఒకటి ఉంటుంది. ముఖ్య అర్థం అంటే ఏమీ లేదు, మనకు వినంగానే తోచే అర్థం. ఆవిడ ముఖం చంద్రబింబంలాగా ఉందన్నాం. వినంగానే తోచేది ఏమిటి? ఆ ముఖం చంద్రబింబం అనిపిస్తుంది మనకు. వినగానే తోచే అర్థం. ఆ అర్థం సరిపడకపోతే లక్షణార్థానికి వెళ్ళాలని చెప్తాం. లక్ష్యార్థం అంటే దాని వెనుక దాగి ఉన్న అర్థం. దాని వెనుక దాగి ఉన్న అర్థాన్ని మనం తీసుకుంటాం, మనకు తెలుస్తుంది అప్పుడే. దానికి ఉదాహరణ ఏం చెప్పాను, మీరు ఎటు వెళ్తున్నారండి అని అడిగితే క్లాస్ అయిన తర్వాత ఎవరైనా మీరు ఎటు వెళ్తున్నారండి అని అడిగితే దాంట్లో ముఖ్య అర్థం ఏమిటి? నేను ఫలానా వైపు వెళుతున్నానండి అని చెప్పడం ముఖ్య అర్థం, వెంటనే స్ఫురించే అర్థం. కానీ దాని అంతరార్థం ఏమిటి? మీరు ఎటు వెళుతున్నారండి అంటే దాని అంతరార్థం ఏమిటి మనం గ్రహిస్తాం. మిమ్మల్ని ఎక్కడైనా డ్రాప్ చేయాలండి అని అడుగుతాం మనం. మిమ్మల్ని ఎక్కడైనా దించమంటారా దోవలో అని అడుగుతాం. ఆవిడ అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అంటే ఏమిటి? ఆమె అడిగినప్పుడు ఆమె మనసులో ఉన్న ఉద్దేశాన్ని గ్రహించి మనం తెలుసుకునే అర్థం లక్ష్యార్థం అంటాం. లక్షణావృత్తి అంటారు దాన్ని. ఆ ప్రాసెస్ నే లక్షణావృత్తి అంటారు. దాని అర్థాన్ని తీసుకోవడాన్ని లక్ష్యార్థం అంటారు. ఈ లక్షణావృత్తి మూడు రకాలని చెప్పాను. పోయినసారి చూసాం, జహతీ లక్షణ, అజహతీ లక్షణ, జహదజహల్ లక్షణ, లేక భాగ లక్షణ, లేక భాగత్యాగ లక్షణ అని చెప్పాం. జహతీ లక్షణకి ఒక ఉదాహరణ చెప్పాను, ఆస్ట్రేలియా ఇండియాకి, ఆస్ట్రేలియా మీద ఇండియా గెలిచింది అన్నాం. ఆస్ట్రేలియా మీద ఇండియా గెలవడం ఏమిటి? ఎక్కడైనా యుద్ధం జరిగిందా గెలవడానికి? ఆస్ట్రేలియా ఇండియాతో పోరాడుతున్నది అంటాడు టీవీలో న్యూస్. పోర్ జరుగుతున్నది అన్నాడు. ఏం పోర్ అన్న? క్రికెట్ పోర్. నిజంగా యుద్ధం జరుగుతున్నదా ఏమిటి, తలపడుతున్నారంటాడు. ఆ న్యూస్ లో చూసారా, తెలుగు న్యూస్ లో విశ్వనాథన్ ఆనంద్ చార్లస్ అన్న తలపడుతున్నారు అంటే తలను పట్టుకున్నారని అర్థం, పోటీ పడుతున్నారు అంటే అక్కడ చెస్ ఆడుతున్నారని అర్థం. మనం ఏమన్నా సందేహపడతామా, పోరు జరుగుతున్నది వారి మధ్యలో అన్నం కానీ చక్కగా ఉపయోగిస్తాం మనం బుద్ధిని, బాగా బుద్ధిమంతులం కదా మనం. అదేవిధంగా దాన్ని ఏమన్నాం, ఆ ముఖ్య అర్థాన్ని పూర్తిగా వదిలిపెట్టేసి మనం జహతీ లక్షణ తీసుకున్నాం అక్కడ, అది పూర్తిగా వదిలిపెట్టి వేరే అర్థాన్ని తీసుకున్నాం. ఆస్ట్రేలియా అంటే ఆస్ట్రేలియా ఆటగాళ్ళని, ఇండియా అంటే ఇండియా ఆటగాళ్ళని, దానికి సమీపంలో ఉన్న అర్థాన్ని తీసుకున్నాం. మీ ఇల్లు ఎక్కడ ఉందిరా అంటే మా ఇల్లు మెయిన్ రోడ్లో ఉందండి అన్నాడు. మెయిన్ రోడ్ని పూర్తిగా వదిలిపెట్టేసి దానికి సమీపంలో ఉన్న అర్థాన్ని తీసుకున్నాం. మా ఇల్లు మెయిన్ రోడ్లో సమీపంలో ఉంది పక్కన, దాన్ని జహతి లక్షణ అన్నాం. అజహతి లక్షణ అంటే ఏమి చెప్పాం, ఇడ్లీ గుర్తున్నాయా, ఇడ్లీ రెండు ప్లేట్లు తీసుకురా అన్నాడు. ఇడ్లీ తీసుకొచ్చాడు, ఇడ్లీతో పాటు ఇడ్లీ కదా తెమ్మన్నాడు. ఇడ్లీ తీసుకురా అంటే ప్లేట్ ఎందుకండి, ఇడ్లీ తేవచ్చు కదా, చట్నీ సాంబారు అల్లం పచ్చడి 15 రోజులైంది అయినా గుర్తు కనుక అవన్నీ తీసుకొచ్చాడు. అంటే ముఖ్యార్థాన్ని వదిలిపెట్టకుండా ముందు దాంట్లో ఏం చేస్తాం, ముఖ్యార్థాన్ని పూర్తిగా వదిలిపెట్టాం. ఇక్కడ ఏం చేస్తున్నాం, ముఖ్యార్థాన్ని వదిలిపెట్టకుండా ఇంకో కొన్ని చేర్చుకుంటున్నాం. దీన్ని ఏమన్నాం, అజహతి అన్నాం. వదిలిపెట్టకుండా తీసుకునేది అజహతి, ముఖ్యార్థాన్ని వదిలిపెట్టకుండా పూర్తిగా తీసుకునే అర్థం అజహతి లక్షణ అన్నాం. మూడో అర్థం ఏంటి చెప్పాం, భాగ లక్షణ అన్నాం. దానికి మామిడి పండు తిన్నాను అన్నాడు. మామిడి పండు తిన్నానంటే టెంకి మొత్తం తిన్నావురా, తినలేదు కదా. మామిడి పండు తిన్నాను అంటే ఒక భాగాన్ని వదిలిపెట్టి ఒక భాగాన్ని, గుజ్జు భాగాన్ని తీసుకున్నాడు. అది చెప్పాలా, అవసరం లేదు కదా, గ్రహిస్తున్నాం. నేను మామిడి పండు తిన్నాను టెంకి వదిలిపెట్టి అనే చెప్తున్నాం. నేను మామిడి పండు తిన్నానని ఎవరైనా చెప్తే టెంకి వదిలిపెట్టి తిన్నాడని మనకు తెలుస్తుందా లేదా, ఏమండి ఎలా తెలుస్తుందండి చెప్పకపోతే అని ఏమన్నా సందేహపడతారా, సందేహపడం కదా. అంటే మనం అర్థం చేసుకున్నాం అంటే ఏమిటి, మన బుద్ధి సూక్ష్మంగా పనిచేస్తున్నదని. మామిడి పండు విషయంలో పనిచేస్తున్నది ఓకే. దీన్ని ఏమన్నాను, ఒక భాగాన్ని త్యాగం చేసి ఒక భాగాన్ని తీసుకున్నాం, దాన్ని భాగ త్యాగ లక్షణ మూడోది. ఈ ఉదాహరణలన్నీ మనకు అర్థం కావడం కోసం మనం చెప్పుకున్నాం. కానీ రాముల వారు ఏమర్థం చెప్పారు, ఇక్కడ ఉదాహరణ తీసుకున్నారు. రాముల వారు కూడా ఉదాహరణ తీసుకున్నారు. సోయం పదార్థం అన్నాడు. సోయం అంటే ఏమిటి, సోయాబీన్ చిక్కుళ్ళా అది. సోయం అంటే సోయాబీన్ చిక్కుళ్ళు కాదు నాయన, సోయం అంటే సహా పరమాత్మ, అయం జీవాత్మ, ఈ జీవాత్ముడు, ఆ పరమాత్ముడు, ఈ జీవాత్ముడు. సోయం సహ ప్లస్ అయం, సోయం గుణసంధి, అకారములకు ఈ ఊరులు పరమగనప్పుడు గుణము వచ్చును, గుణసంధి అంటారు దాన్ని సోయం అన్నారు. ఈ సోయం ఎవరండి అంటే అతడే ఇతడు అంటే విష్ణుదత్తుడు, యజ్ఞదత్తుడు, దేవదత్తుడు, యజ్ఞదత్తుడు, సోమదత్తుడు, అయితే యజ్ఞ విష్ణు సో దేవదత్తుడు. దేవదత్తుడేమో స్వయం దేవదత్త అన్న, కుంభకోణంలో పుట్టినవాడు. కలుసుకున్నారు ఫ్రెండ్స్ ముగ్గురు, కలుసుకొని ముగ్గురున్నారండి ఇప్పుడు. ఎవరు, యజ్ఞదత్తుడు, విష్ణుదత్తుడు, దేవదత్తుడు, సోమదత్తుడు. సోమదత్తుడు కావాలా మీకు, విష్ణుదత్తుడు సరే. దేవదత్తుడు హీరో, ఎందుకంటే ఆయన కదా పరిచయం చేస్తున్నాడు. దేవదత్తుడు రా వీడేరా ఆ దేవదత్తుడు అన్నాడు. ఆ దేవదత్తుడే ఈ దేవదత్తుడు. 40 సంవత్సరం ముందు చూసినటువంటి దేవదత్తుడు కుంభకోణంలో ఎక్కడో అమెరికాలో స్థిరపడి ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు అని చెప్పి యజ్ఞదత్తుడు సోమదత్తుడికి చెప్తున్నాడు. వాడేరా వీడు అన్నాడు. అన్నప్పుడు ఈ సోమదత్తుడు ఏం చేయాలి, యజ్ఞదత్తుడు చెప్పిన దాన్ని చూసి వాడికి వీడికి పోలికలు లేవు కదరా అన్నాడు. ఒరే, అప్పుడు నువ్వు చూసిన వాడు 10 ఏళ్ల వాడు, ఇప్పుడు చూసేవాడు 60 ఏళ్ల వాడు, ఎట్లా పోలికలుంటాయి? తలంతా నిలిచిపోయింది, సగం చుట్టే ఉన్నది తల మీద, ముఖం అంతా ముడతలు పడుంది. మనిషి ఏమో లావుగా అయినాడు, లావుగున్నాడు, సన్నగా ఉన్నాడు, లావుగా అయిపోయినాడు. ఏమి ఎక్సర్సైజ్ లేకుండా టీవీ ముందు కూర్చొని అమెరికాలో ఇట్లా మనిషి మార్పు ఉన్నది, కాని వ్యక్తి ఒక్కడే కదా. కనుక ఆ విరుద్ధ స్వభావాలైనటువంటి ఆ చిన్నతనం, కాలం, ఆ కాలం ఆదేశం వదిలిపెట్టాలి. ఈ కాలం ఈ దేశాన్ని తీసుకోవాలి. ఇప్పుడు అర్థమైందా? ఆ ఏజ్, ఆ వయస్సు, ఆ రూపం అవన్నీ వదిలిపెట్టాలి. ఈ వయస్సు, ఈ రూపం, వాటికి వీటికి పోలికలు లేవు కదా. ఆ సమయానికి ఈ సమయానికి పోలిక లేదు కదా, ఆ ప్లేస్కి ఈ ప్లేస్కి పోలిక లేదు కదా, ఒకటి కాదు కదా. మరి ఒక్కటైనది ఏమిటది అంటే ఆ వ్యక్తి. ఇప్పుడు మరి ఆ వ్యక్తి జ్ఞానం రావాలంటే ఏం తీసుకోవాలి? ఏదో ఒక్కటి తీసుకోవాలి. ఆ భాగాలన్నీ త్యాగం చెయ్యాలి, విరుద్ధమైన స్వభావాలన్నీ త్యాగం చెయ్యాలి. అప్పటి కాలం, ఇప్పటి కాలం విరుద్ధం. ఆ డేట్ వేరు, ఈ డేట్ వేరు, ఆ ప్లేస్ వేరు, ఈ ప్లేస్ వేరు, ఒకటి చేయడం. ఆ రూపం వేరు, ఈ రూపం వేరు. కనుక అవన్నీ పక్కన పెట్టాలి, ఆ భాగాన్ని త్యాగం చేయాలి, వదిలిపెట్టాలి. మామిడికాయ టెంకలాగా వదిలిపెట్టి ఏం తీసుకోవాలి? వ్యక్తి అనే మామిడి పండు లాంటి వ్యక్తిని గ్రహించాలి అక్కడ. అవునరా, ఆవిడ ఇప్పుడు కొంచెం కనపడుతున్నాయి పోలికలు, నా గుర్తొస్తున్నాడు. చూసాం కదా ఇక్కడ పుట్టు మస్తుంది కదా వాడికి, ఆ వీడే వాడు అన్నాడు. మన తెలుగు సినిమాల్లో బాగా చూపిస్తుంటారు, పుట్టుమత్తను చూసి కనుక్కుండేవాళ్ళు. ఆ హీరో హీరోయిన్ చిన్నప్పుడే పారిపోయేవాడు, ఇంట్లో నుంచి పారిపోతే పుట్టుమత్త అది చూసి కనుక్కుండేవాడు. అట్లాగే సోమదత్తుడు గుర్తుపట్టాడు దేవదత్తుడిని. సరే, ఇన్ని ఉదాహరణలు బాగున్నాయండి వినడానికి, కథలాగా ఉంది, దేవదత్తుడు కథ చెప్పారు, ఇప్పుడు ఏమిటి సంగతి అన్నారు. దార్ష్టాంతానికి రావాలి. ఇంతవరకు క్రిందట ఈసారి చెప్పాను, మనం దార్ష్టాంతానికి ఈ జీవాత్ముడే ఆ పరమాత్ముడు అంటే ఎలా అవుతాడండి, నేనే ఆ దేవుణ్ణి ఎలా అవుతానండి, నేను దాసుణ్ణి కదా, నేను భక్తుణ్ణి కదా, ఆయన స్వామి కదా, నేను వారం వారం తిరుపతి వెళతాను కదా, ఆయన అక్కడ ఉంటాడు కొండ మీద, 7 కొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద అని నేను అనింటూ ఉండే ఈ భక్తుడు, ఆ దేవుడు బాలాజీ 7 కొండలపై ఉన్నటువంటి దేవుడు నేను ఒకటే అంటే ఎంత అపరాధం అండి, నాకు పాపం రాదు అని భయం భక్తుడికి. మనం ఏం చెప్తున్నాం, ఆయన శక్తివంతుడు, నువ్వు శక్తి లేని వాడివి. ఆయన అంతటా వ్యాపించి ఉన్నాడు, అమెరికాలోనూ ఉన్నాడు ఆయన, నువ్వు మాత్రం చెన్నై నగర్లో మాత్రమే ఉన్నావు. ఆయన అంతటా వ్యాపించి ఉన్నాడు ఆ భగవంతుడు. ఆ పేరు, ఆ రూపం ఆయన అంతటా ఉన్నాడు. ఈ పేరు, ఈ రూపం అంతటా లేదు. కనుక ఆ పేరు రూపంతో చూస్తే నువ్వు ఆయన ఒకటి కాదు. కనుక ఆయన అంటే ఏమిటి నువ్వు తెలుసుకోవాల్సి ముందు, నువ్వంటే ఏమిటో కూడా నువ్వు తెలుసుకో. ఏమిటి నేను అని అన్నప్పుడు జీవాత్ముడు 5 విషయాలు ఉన్నాయండి. నేను అని నేను ఉచ్చరించినప్పుడు ఇందులో 5 విషయాలు ఉన్నాయి. అదేవిధంగా పరమాత్ముడు అని చెప్పినప్పుడు కూడా 5 విషయాలు ఉన్నాయి. ఏమిటి ఆ 5? మొదట నేను అన్నప్పుడు ఏమిటి ఆ 5 విషయాలు? మొదటిది స్థూల శరీరం. స్థూల శరీరం, ఈ కంటికి కనపడే ఈ శరీరం. 2, సూక్ష్మ శరీరం. 2, సూక్ష్మ శరీరం, ఈ కళ్ళు, ముక్కు, చెవులు ఇవన్నీ ఉన్నాయి కదా, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, ప్రాణాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కలిపి సూక్ష్మ శరీరం. తర్వాత కారణ శరీరం, బీజ శరీరం. ఈ 2 శరీరాలకి కారణమైనటువంటిది కారణ శరీరం. 3 శరీరాలు, స్థూల శరీరం, కంటికి కనపడేది, కంటికి కనపడని సూక్ష్మ శరీరం, తర్వాత కారణ శరీరం బీజ రూపంలో ఉంటుంది, మనం నిద్రపోయేటప్పుడు పనిచేస్తుంటుంది అది కారణ శరీరం. తర్వాత ప్రతిబింబ చైతన్యం అంటాం, చిదాభాసం, ప్రతిబింబ చైతన్యం లేక చిదాభాసం అంటాం నాలుగోది. ఐదు చిత్ చైతన్యం అన్నాడు. చిత్ చైతన్యం అంటే చిత్ అంటే ఆ బ్రహ్మం అని అర్థం, చైతన్యం. ఆ చైతన్యం చిదాభాసంగా కనపడతాడు. చైతన్యం యొక్క ప్రతిబింబమే చిదాభాసం, అహంకారం. చైతన్యం యొక్క ప్రతిబింబమే చిదాభాసం, అహంకారం. అది రాగానే చిత్తు చిదాభాస కలయిక రాగానే నేను ఐఎమ్ ఫ్యాట్, నేను లావుగా ఉన్నాను, నేను పొట్టిగా ఉన్నాను, నేను తల్లిగా ఉన్నాను, నేను తండ్రిగా ఉన్నాను, ఇవన్నీ వస్తాయి. కనుక ఇప్పుడు నేను అని అన్నప్పుడు మనం ఈ ఐదు ఉన్నప్పుడే నేను, ఇందులో ఏదొక్కటి తీసేసినా కూడా నేను లేను. ఈ నేను అన్నప్పుడు ఈ ఐదు ఉంటాయండి. స్థూల శరీరం ఉన్నదా? ఉన్నది. మీ కళ్ళు చెవులు ఇవన్నీ పనిచేస్తున్నాయా? పనిచేస్తున్నాయి. మనస్సు కూడా పనిచేస్తుందా? పనిచేస్తుంది. అవునా? కారణ శరీరం కూడా ఉన్నది, ఉన్నది. ఇప్పుడు నేను ఉన్నాను అని తెలుసుకునేవాడు ఉన్నాడా? అది నేనున్నాను అని తెలుసుకునేవాడు ప్రతిబింబ చైతన్యం. నేను అనేది బింబ చైతన్యం, చిత్. ఇప్పుడు ఐదు వచ్చినాయి అటువైపు. అంటే ఈ శరీరంలో ప్రతిబింబించే చైతన్యమే ప్రతిబింబ చైతన్యం. అహంకారం, నేనున్నాను, నేనున్నాను, నేను చేస్తున్నాను అనేటువంటిది. తర్వాత పరమాత్మలో చూడాలి మనం ఇప్పుడు ఈ ఐదు. పరమాత్మలో కూడా ఐదు ఉన్నాయి, పరమాత్మలో కూడా ఐదు ఉన్నాయి. ఏమేమిటి అంటే స్థూల ప్రపంచం ఉన్నది, మంచి కంటికి కనపడేటువంటి స్థూల ప్రపంచం ఉన్నది. అదేవిధంగా సూక్ష్మ ప్రపంచము ఉన్నది, రెండవది సూక్ష్మ ప్రపంచం. తర్వాత కారణ ప్రపంచం ఉన్నది, కారణ ప్రపంచం కూడా ఉన్నది. నాలుగవది ఏమిటి అంటే ఈ ప్రపంచం అంతా ప్రతిబింబించేటటువంటి మాయ, మాయా విశిష్ట చైతన్యం, మాయా అంటాం. అక్కడ ప్రతిబింబ చైతన్యమే, అది ప్రతిబింబ చైతన్యమే, సమష్టి ప్రతిబింబ చైతన్యం. ఈ మూడు ప్రపంచాలలో ప్రతిఫలించే చైతన్యం సమష్టి ప్రతిబింబ చైతన్యం. మనలో ప్రతిబింబించేది ఏమిటి? వ్యష్టి ప్రతిబింబ చైతన్యం. ఒకే మనస్సులో, ఒక మనస్సులో ప్రతిబింబిస్తే అది వ్యష్టి ప్రతిబింబ చైతన్యం, చిదాభాస అన్నాం. అన్ని మనసుల్లో ప్రపంచం అంతా ప్రతిఫలిస్తూ ఉంటే ఆ చైతన్యానికి ఏం పేరు? సమష్టి ప్రతిబింబ చైతన్యం లేక మాయా అన్నాం. ఇక్కడైతేనేమో అవిద్య అన్నాం, అక్కడైతేనేమో మాయా అంటాం. మాయా ప్రతిబింబిత చైతన్యం నాలుగు. ఐదోది ఏమిటి అంటే చిత్ చైతన్యం. సో ఇక్కడ ఐదున్నాయి, అక్కడ ఐదున్నాయి. ఇప్పుడు ఏం చేయమంటారండి అన్నాడు. ఏం చేయమంటావు? ఈ జీవాత్ముడు ఆ పరమాత్ముడు ఒకటే అన్నప్పుడు ఇప్పుడు ఏం తీసుకోవాలి మనం? ఒకవేళ జహతి లక్షణ తీసుకున్నాం అనుకోండి, జహతి లక్షణ చూద్దాం ఎలా అప్లై చేయాలి. ఇప్పుడు మూడు జహతి లక్షణ అన్నాం. అంటే ముఖ్యార్థాన్ని మొత్తం వదిలిపెట్టి, ముఖ్యార్థాన్ని మొత్తం వదిలిపెట్టేసాం అనుకోండి, అంటే ఏమిటి? ఈ జీవుడు ఈ ఐదులో కూడిన వాడు, పరమాత్ముడు ఆ ఐదుతో ఉన్నవాడు. జీవుడు అనగానే ఏమొస్తుందని మనకు? ఈ ఐదు కలిసిన వాడే కదా జీవుడు. నేను, నేనున్నాను అనగానే ఏమున్నాం? ఐదింటితో ఉన్నాం మనం ముఖ్యార్థం. ఈ ముఖ్యార్థాన్ని మొత్తాన్ని తీసుకున్నాం అనుకోండి, నేను ఆయన ఒకటి కాదు. ఇప్పుడు నేను అనగానే ఈ ఐదు ఉంటేనే కదండి నేను అరచెయ్యి అన్నాం. ఐదు ఏళ్ళు ఉంటేనే కదా కరెక్ట్గా ఐదు, దీనికి దానికి సరిపోయింది ఐదు కదా. ఈ ఐదులో వదిలిపెట్టేసాం అనుకోండి, జహతి లక్షణ చేసేసాం అని ముఖ్యార్థాన్ని తీసుకుంటే వీడిద్దరు కలవడం లేదు. పరమాత్ముడు ఈయనకి చాలా భేదం ఉంది, ఆయన సర్వవ్యాపి, ఆయన స్థూల ప్రపంచం, వీడు స్థూల శరీరం, ఆయన అంతటా ఉన్నాడు. వీడేమో కార్పెట్ మీద ఒక పక్కన కూర్చొని ఉన్నాడు. ఆయనకు అన్ని శక్తులు ఉన్నాయి, వీడికి ఏమీ శక్తి లేదు. కరెంటు పోతే కరెంటు తెప్పించుకోవడం తెలియదు, నీళ్లు రాకపోతే నీళ్లు తెప్పించుకోవడం తెలియదు. ఆయనైతే కుంభపోత వర్షం కావాలంటే వర్షాన్ని ఇస్తాడు. ఆయనకు అన్ని శక్తులునే, నాకేమీ శక్తి లేదు. కనుక ఈ ముఖ్యార్థాన్ని తీసుకుంటే ఆ శక్తిమంతుడు ఈ శక్తి లేనివాడు ఒకటి కాలేరు. ఆయన అంతటా వ్యాపించేవాడు వీడు అల్పవ్యాపి ఒకటి కాలేరు. ఆయన జ్ఞానం అమోఘమైన జ్ఞానం. వీడికి నిన్న క్లాసు గుర్తులేదు, మొన్న క్లాసు గుర్తులేదు, వాడి వేడి విషయాలే మర్చిపోతుంటాడు. అట్లా చూసినా కూడా ఆయనతో నేను ఒకటి కాలేను. కనుక ముఖ్యార్థం తీసుకుంటే కలవడం లేదు. కనుక మొత్తం వదిలిపెట్టేద్దామా అంటే జహతి లక్షణ తీసుకుంటే అన్ని పోతాయి, ఐదు పోతాయి కదా. ఈ పరమాత్ముడు ఈ జీవాత్ముడు ఒకటే అనాలి అంటే అన్ని వదిలిపెట్టామనుకోండి. ఈ జీవాత్ముడిలో ఏమిటి, స్థూల శరీరం వదిలిపెట్టేసి, సూక్ష్మ శరీరం వదిలిపెట్టి, కారణ శరీరం వదిలిపెట్టి, ప్రతిబింబ చైతన్యం చిత్తు అన్ని వదిలిపెట్టామండి, ఇంకేం మిగులుతుంది అక్కడ? కనుక ఏముండదు. అప్పుడు ఐక్యం రావడం కష్టం. అన్ని వదిలిపెట్టామంటే పశువులవాడికి టబ్బులో కూర్చోబెట్టి నీళ్లు పోసి స్నానం చేయిస్తున్నాం. స్నానం చేయించేటప్పుడు స్నానం అయిన తర్వాత ఏం చేస్తారు, ఆ టబ్బులో నీళ్ళన్ని పారబోస్తారు బేబీని కూడా. ఆ విధంగా ఇప్పుడు మనం అన్ని వదిలిపెట్టేవలసుకోండి జీవాత్ముడిలో, ఇంకేముంటుంది మనకు? అందుకని ఏమి వదిలిపెట్టకూడదు. జహతి లక్షణ పనికిరాదు ఇక్కడ మనకు. సరే, అజహతి లక్షణ తీసుకుందామా. ఆ పరమాత్ముడు జీవాత్ముడు ఒకటి కావాలి అంటే ఆయనకి ఐదు ఉన్నాయి అంగాలు, వీడికి ఐదు ఉన్నాయి. గనక అజహతి లక్షణ తీసుకుంటే అన్ని వస్తాయి, ఇంకా ఎక్స్ట్రా కూడా వస్తాయి. ఏమిటి, నేను సుఖీ దుఃఖీ. ఆయనకి సుఖము లేదు, దుఃఖము లేదు, ఆనందంగా ఎప్పుడు ఒకే రకంగా ఉంటాడు ఆయన. అజహతి లక్షణ తీసుకుంటే ఏది వదిలిపెట్టకుండా అన్ని వచ్చేస్తాయి కదండి. రాగ ద్వేష కోపం తాపం అన్ని వస్తాయి మనలో, ఇవన్నీ చేరతాయి. ఎక్స్ట్రా ఇడ్లీ, ఇడ్లీతో సహా పచ్చడి అన్ని వస్తాయి. అట్లా వచ్చినట్టుగానే వీడిలో ఉన్న దోషాలన్నీ వస్తాయి. జనన మరణ భయం కామం క్రోధం అన్నీ వస్తాయి. అట్లన్నీ వచ్చినప్పుడు ఆయన నేను ఒకటవుతామా మళ్ళీ రావు. అప్పుడు అజహతి రక్షణ కూడా పనిచేయదు. అజహతిలో ఏం వదిలిపెట్టకుండా ఉంచుకున్నాను, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. ఆయనేమో స్థూల ప్రపంచం, సూక్ష్మ ప్రపంచం, కారణ ప్రపంచం. ఆయన నేను ఒకటి ఎక్కడవుతాం? ఆయన చూడటానికి కూడా నాకు శక్తి లేదే. కళ్ళు తెరిచి చూస్తే సూర్యుడు, కళ్ళే పోతాయి. కళ్ళు సూర్యుడిని చూసే శక్తి కూడా నాకు లేదు. ఇంకా ఆ భగవంతుడు నేను చూస్తాను నేను. అందుకని ఆరాధించేటప్పుడు ఏం చేస్తాం మనం తెలుసా, కళ్ళు మూసుకుంటాం. ఆరాధించేటప్పుడు ఏంటి కళ్ళు మూసుకుంటాను ఎందుకు, ఆయన నిన్ను చూసే శక్తి నాకు లేదు, బయట లోపలే చూసుకుంటాను నేను, సోమవారం సోమవారం క్లాస్కి వెళ్ళొస్తానని చెప్పి లోపల తెలుసుకో అని అర్థం అక్కడ. సరే, అజహతి లక్షణ కూడా పనిచేయదు. ఇప్పుడు ఒక్కటి మిగులున్నది భాగత్యాగ లక్షణ. ఆ లక్షణ తీసుకుంటేనే ఈ జీవాత్ముడినైన నేను ఆ పరమాత్ముడితో ఐక్యం కాగలను. ఇప్పుడు ఐక్యం అంటే ఏమిటండి, చిన్నగా నన్ను గుళ్ళోకి వెళ్ళి ఆయన వెనక సినిమాల్లో చూపిస్తారు కదా ఐక్యం అంటే. ఐక్యం అంటే సినిమాల్లోనూ సీరియల్స్ లో చూపిస్తారు కదా, చిన్న చిన్నగా ఆయన భక్తుడు వెళ్తాడు, ఆ దేవాలయం తలుపులు తెరుచుకుంటాయి, ఈయన అందులోకి వెళ్ళి కలిగిపోతాడు. ఆహా, ఐక్యం అయిపోయినాడండి అన్నాడు. ఇది మనం అనుకునే ఐక్యం, అది కాదు ఐక్యం. లక్ష్మణ, నేను చెప్పే ఐక్యం నిజమైన ఐక్యం, అది కథ, అది కథ, ఇది సత్యం. ఏది సత్యం, ఎలా చేయాలో చూడండి. ఇప్పుడు ఐదిటున్నాయి, ఐదిటున్నాయి. ఈ ఐదింటిలో విరోధమైన లక్షణాలన్నీ తీసేయాలి. విరోధమైనటువంటివన్నీ తీసేసి ఆ భాగాన్ని వదిలిపెట్టి విరోధం లేనటువంటి ఒక భాగాన్ని మాత్రం తీసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు విరోధమైన ఏమిటి అంటే, వీడి స్థూల శరీరం చిన్నది, ఆయన స్థూల ప్రపంచం పెద్దది, కనుక దానికి దీనికి కలవదు, కనుక డిలీట్, తీసేసేయి. ఈ సూక్ష్మ శరీరం వీడి యొక్క ఇంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్త, అహంకారాలన్నీ అల్పం. ఆయన యొక్క సమష్టి సూక్ష్మ శరీరం చాలా పెద్దది. జ్ఞానం, ఐశ్వర్యం, శ్రేయ, యశస్సు అన్ని అత్యధికంగా ఉంటాయి. అవన్నీ ఆయన సూక్ష్మ శరీరం దృష్టి చూస్తే నేను ఆయన ఒకటి కాలేం, డిలీట్. డిలీట్ అంటే తెలుసు కదా, కంప్యూటర్లో వస్తుంది డిలీట్ అని, కొట్టేసేయాలి. తర్వాత మూడోది ఏంటి, కారణ శరీరం. నేనేమో కారణ శరీరాన్ని, ఆయనేమో కారణ ప్రపంచం. నేనేమో అల్పుణ్ణి, ఈ ఒక్క శరీరంలోనే ఉన్నాను, ఆయన అన్ని శరీరాల్లో ఉన్నాడు. నేను అన్ని శరీరాల్లో ఉన్నానా? లేదు. కనుక కారణ శరీరం కూడా భేదం ఉంది, విరోధం ఉంది. సరే ప్రతిబింబ చైతన్యం తీసుకుందామా అంటేను అది తక్కువే. ఈ ప్రతిబింబ చైతన్యంలో కూడా సమానం కాలేం, ఆయన అంతటా ప్రతిబింబిస్తున్నాడు. సూర్యుడు సముద్రంలో ప్రతిబింబించే సూర్యుడికి, మన ఇంట్లో బకెట్లో నీళ్ళల్లో ప్రతిబింబించే సూర్యుడికి భేదం ఉందా లేదా? సముద్రంలో ప్రతిబింబించే సూర్యుడు, మన ఇంట్లో బకెట్లో ప్రతిబింబించే సూర్యుడు ఒకటవుతారా? ఆ ప్రతిబింబం ఈ ప్రతిబింబం ఒకటవుతుందా? ఆయన పెద్ద ప్రతిబింబం, ఇది చిన్న ప్రతిబింబం, ఒకటి కాలేరు కదా. అదేవిధంగా ఆ యొక్క పరమాత్ముడు ప్రపంచం అంతటా ప్రతిబింబిస్తున్నాడు. ఈ జీవాత్ముడు ఇక్కడ మాత్రమే, ఈ మనసులో మాత్రమే ప్రతిబింబిస్తున్నాడు. గనక నాలుగో పాయింట్ కూడా ఒకటి కాలేదు, ప్రతిబింబ చైతన్యం కూడా ఒకటి కాలేదు. ఇంకొకటి మిగులున్నదండి, ఏమిటా? ఒక్కటి చిత్, ఆత్మ చైతన్యం, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. నాలో ఉన్న సత్యం జ్ఞానం బ్రహ్మ ఒకటే, ఆయనలో ఉన్న సత్యం జ్ఞానం బ్రహ్మ కూడా ఒక్కటే. కనుక కఠోపనిషత్తులో చూసాం, అంగుష్ఠమాత్ర పురుష అనుకోకుండా బొటన మీద మాత్రమే నిలిపాను, అన్నిటి మూసేసి. చూడండి, స్థూల శరీరం కారణ శరీరం, సూక్ష్మ శరీరం కారణ శరీరం, అహంకార అహంకారం. ఓకే, తర్జని అందుకని నిలిపారు. అంగుష్ఠం మాత్రం మిగిలింది. అంటే ఏమిటి? ఆ చిత్, ఈ చిత్ ఒక్కటే, చైతన్యం ఒక్కటే. ఆయనలో ఉన్న ఉనికి ఎరుక, నాలో ఉన్న ఉనికి ఎరుక ఒక్కటే. ఇది కా ఐక్యం అంటాం. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఆయన్ని తీసుకొచ్చి నేను వెళ్ళి ఆయన 10 అడుగులు, నేను 5 అడుగులు వేస్తామా? కలిశామా? ఏమన్నా బుద్ధిపూర్వకంగా ఆ విరోధం ఉన్నటువంటి 4 భాగాలని అటు ఇటు తీసేసి ఆయన నేను ఒక్కటే అనేది ఎప్పుడూ చిత్తు పరంగా పారమార్థిక సత్యం. అది ఈ స్థూల శరీరం స్థూల ప్రపంచం, సూక్ష్మ శరీరం సూక్ష్మ ప్రపంచం, కారణ శరీరం కారణ ప్రపంచం, ప్రతిబింబ చైతన్యం చిరాభాస, మాయా ప్రతిబింబ చైతన్యం, ఇవన్నీ కూడా వ్యావహారికం, మాయ నిత్య వ్యావహారికం, సత్యం కాదు. ఇప్పుడు మనకు కనపడే ఈ స్థూల శరీరం, ఈ సూక్ష్మ శరీరం, పనిచేస్తున్న సూక్ష్మ శరీరం, కారణ శరీరం, అహంకారం, ఇవన్నీ మిథ్య. ఆ పరమాత్ముడి రూపం ఎవరు? బాలాజీ రూపం. ధైర్యంగా చెప్పాలి, గడగడగడ ఉణకకూడదు. ఇంకా ఉణుకుతూనే ఉన్నావేమిరా, ఇంకా స్వామిని అంత చెప్పినా కూడా నీకు బుద్ధి రాలేదా అంటాడు ఆయన. అంటే వెళ్ళి రావచ్చు, బాలాజీ టెంపుల్ కు వెళ్ళి తలనీలాలు ఇచ్చేసి ప్రసాదం తీసుకుని రావచ్చు, తప్పు లేదు. కానీ ఆ రూపం, ఆ పేరు, ఆయన విశిష్టత శ్రేష్ఠత, ఇది నికృష్టం, అది ఉత్కృష్టం. ఈ నికృష్ట ఉత్కృష్టాలన్నీ కూడా వ్యావహారికం, మిథ్యా, నిజం కాదది. ఇలా తెలిసినప్పటికీ కూడా మనం పూజ చేయొచ్చు, తప్పు లేదు, తెలిసినప్పటికీ కూడా పూజ చెయ్యాలి. కానీ మన మనస్సులో మనకు తెలుసు, ఆయన నేను వేరు కాదు అని తెలుసుకోవాలి. ఇది మోక్షం అంటే. మీరు జన్మ జన్మ జన్మలు కల్పాలు, కోటి శతకల్పాలైనా సరే ఈ జ్ఞానం పొంది తీరాలి. ఇప్పుడు నాకు అర్థం కాలేదండి, నేను వచ్చే జన్మలో చూసుకుంటానంటే చూసుకోండి, నేను మాత్రం చెప్పను ఉపన్యాసం, ఇంకో గురువు దగ్గరికి వెళ్లాల్సిందే. అర్థమైందా? రాజు స్వామిని మీరే రావాలి అన్నారనుకోండి, నేనే రావాలంటే ఇప్పుడే మోక్షం పొందాలి, ఇప్పుడే జ్ఞానాన్ని పొందాలి. ఇదేమిటి? బుద్ధిపూర్వకంగా గ్రహించడమే కదా. శంకి వదిలిపెట్టి మామిడికాయ తిన్నాం అన్నాం, శంకి లేకుండా మామిడికాయ వస్తుందా? ఏమండి, శంకిని వదిలిపెట్టాలి కదా, ఎట్లాగో మామిడి పండునే కదా తినాలి. అసలు శంకి ఎందుకు పుట్టించాడు దేవుడు అని అడుగుతారా? చెప్పండి, అసలు ఈ శంకి ఎందుకండి అర్థం అంటే, శంకి లేని మామిడి పండు లేదు అట్లా అని చెప్పి ఆ టెంకి చూసి, టెంకి అంటే తెలుసు కదా, తెలుగు వాళ్ళకి బాగా తెలుగు వాళ్ళకి తెలుస్తుంది, ఆ మామిడి పండులో ఉన్న టెంకాయని చూసి, అమ్మా ఓ టెంకాయ నువ్వు లేకపోతే ఈ గుజ్జు ఉండదు కనుక నీకు నేను పూజ చేస్తాను, నువ్వే నాకు వస్తావా. ఏం చేస్తారండి, సీత అవతల పారేస్తారు. పారేస్తారా లేదా? పారేసినంత మాత్రాన అపచారం అవుతుందా? అది అపచారం కాదు, అది ఉపచారం. నువ్వు కెంక తింటే నేను హాస్పిటల్కి తీసుకుపోవాలి. అర్థమైందా? ఇది చెప్తే ఎంత చక్కగా గ్రహిస్తున్నారు మీరు చూడండి. అలా విధంగా అదే విధంగా నేను ఆ దేవుడు వేరు 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 అన్నంతసేపు ఒక దాసుడిగా నేను, ఆ దేహ బుద్ధ్యాతు దాసోహం, ఆయన వేరు, ఆయన ఎక్కడో ఉంటాడు, ఆయన శక్తివంతుడు, ఆయన ఆయనన్నీ నాకు ఇస్తుంటాడు, నేను ఆయన దాసుణ్ణి, ఆయన అనుగ్రహం ఉంటేనే నేను కదులుతాను, నాకన్నీ ఆయన యొక్క సహకారమే. అంటే ఎవరు ఆయన చెప్పండి, ఆయన ఎవరు ఇప్పుడు? ఆయన శరీరం నిజమా? ఆయన శరీరం నిజమైతే నీ శరీరం కూడా నిజం కావాలి. ఆయన సూక్ష్మ ప్రపంచం నిజమైతే నీ సూక్ష్మ శరీరం కూడా నిజం కావాలి. ఆయన కారణ ప్రపంచం నిజమైతే, మాయ గనక నిజమైతే నీ యొక్క కారణ శరీరం కూడా నిజం కావాలి. ఎందుకంటే ఈ మూడు శరీరాలు అందులో నుంచి వచ్చినవే కదా. ఈ మూడు నిజం కాకపోతే ఆ మూడు నిజం కాదు. మన నిజం కాని దాన్ని పట్టుకొని జీవితం అంతా దిగులు పడుతూ ఏడుస్తూ గగ్గోలు పెడుతున్నాం, నిజమైన దాన్ని వదిలిపెడుతున్నాం, టెంక పట్టుకొని గుజ్జులు పారేసుకుంటున్నాం. మామిడి పండులో బాగానే చేస్తారు, ఇక్కడ మాత్రం గుజ్జు లాంటి చిత్తు ప్రతిబింబ చైతాన్ని ఆనందించకుండా చప్పగా ఉన్నటువంటి రుచిలేనటువంటి ఆ గట్టి పదార్థమైనటువంటి ఆ టెంకని కొరికి 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 కష్టపడతారా? పడుతున్నారే, వేదాంతం క్లాసుకి రాకుండా కష్టపడుతున్నారే. ఏమిటో ఆ స్వామిని మాట్లాడుతూనే ఉన్నారు 10-13 సంవత్సరాల నుంచి. ఎవరికైనా కొంచెమైనా ఏమి చెప్తున్నారా అని కనీసం వెళ్ళి విందామనన్నా ఉన్నదా? అలా ఉండకపోగా ఏందండి వాళ్ళకేం పని లేదు కదా, సన్యాసులు కదా, ఏదో మాట్లాడుతుంటారని చెప్పి కించపరిచే భావన లోపల న్యూనతాభావం. చూడండి మనుషులు ఎవరికి నష్టం? పరమసత్యాన్ని కోల్పోతున్నావు, పరమసత్యమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటా దిగులు చింతలతో బాధపడుతున్నావు. శాస్త్రం అంటుంది, రాముడు వారు అంటున్నారు, లక్ష్మణ ఇది నీ నిజస్వరూపం, ఎందుకు దిగులు పడతావు? సీతామ్మవారు అడవికి వెళితే ఏమైంది? అవన్నీ కూడా వ్యవహారంలో జరుగుతూ ఉంటాయి, అంత మాత్రం చేత నువ్వు దిగులు పడాల్సిన పని లేదు. ఈ విధంగా జ్ఞానాన్ని పొందు. దిగులు చింత లేనటువంటి ఒక స్థితి ఆత్మ జ్ఞానాన్ని పొందడం కోసమే మనుష్య జన్మ. అంతేకాని ఈ కాలయాపన చేస్తూ, సినిమాలు చూస్తూ, సీరియల్స్ చూస్తూ, భోజనాలు చేస్తూ, పార్టీలు చేసుకుంటూ, పెళ్లిళ్లు చేసుకుంటూ, రిసెప్షన్లకు వెళుతూ ఇదే జీవితం అని చెప్పి అనుకోవాకు. నాణ్యానికి రెండు వైపులు ఉంటాయి నాయన, జీవితానికి రెండు ఉన్నాయి. ధర్మార్థ కామాలు అనేటువంటి ఒక సైడ్, జీవితానికి మోక్షం అనేది మరొక సైడ్. అది మర్చిపోతే నువ్వు జీవితానికి రెండు వైపులు ఉన్న నాణ్యాన్ని తెలుసుకోలేనట్లే అన్నాడు శాస్త్రం చెప్తోంది. ఏదో కాలక్షేపానికి వాళ్ళు చెప్తున్నారులే అని చెప్పి అనుకోవాకు. అసలు గురువులు దొరకడమే కష్టం, ఇలాంటి చెప్పేవాళ్ళు దొరకడం మహాకష్టం. కానీ ఉపయోగించుకునేవాడు ఎంతో పుణ్యాత్ముడైతే గాని వెళ్ళడు అక్కడికి. అందరూ వెళ్ళలేరు నాయన, ఎందుకు? సుగ్రీవుడు అడగచ్చు కదా. సుగ్రీవుడికి కూడా సీతామ్మవారు వదిలే కదా, శత్రుఘ్నుడికి కూడా వదిలే కదా. వాళ్ళు ఎందుకు వచ్చి కూర్చోలేదు? అన్నయ్య గారు మాకు చెప్పండి అనొచ్చు కదా. ప్రాప్తం లేదు వాళ్ళకి. లక్ష్మణుడికే ఆ కోరిక వచ్చింది, ఈ దిగులు చింతల నుంచి బయటపడాలని ఎవరైతే కోరుకుంటారో, ఈ జీవితాన్ని సాఫల్యం చేసుకోవాలని ఎవరైతే కోరుకుంటారో, ఆ కోరుకున్న వాళ్ళకి గురువు వచ్చి తీరుతారు. అర్థమైందా? ఇది సోయం పదార్థౌ యుజ్యేత తత్వం పదయోహో అదోషత. ఆ చిత్ తత్ చిత్ త్వం తత్ అంటే అది, అదేంటి ఆ పరమాత్ముడిలో ఉన్న చిత్. త్వం అంటే నీవు. ఈ నీవులో ఎన్ని తీసేశారు? 4 తీసేశాం. అక్కడ 4 తీసేశాం. తీసేశామంటే నిజంగా తీసేశారా? జ్ఞానం బుద్ధిపూర్వకంగా తీసేశాం. ఆ చిత్తు, ఈ తత్ చిత్తు, త్వం చిత్తు, ఆ దోషత దోషం లేకుండా ఉన్నాయి. శరీరానికి దోషం ఉంది, సూక్ష్మ శరీరానికి దోషం ఉంది, కారణ శరీరంలో అవిద్య అజ్ఞానం ఉన్న దోషం ఉంది, చిత్తుల్లో చిదావాసంలో ఇది చిన్న ప్రతిబింబం అది పెద్ద ప్రతిబింబం అది దోషం ఉంది. కనుక దోషం లేని ఒక్కటే ఆ చిత్తు ఈ చిత్తు, అప్పుడు రెండు చిత్తులా అండి అన్నాడు. సూర్యుడు సముద్రంలో ప్రతిబింబిస్తున్నాడు, బకెట్ లో ప్రతిబింబిస్తున్నాడు, అప్పుడు రెండు సూర్యులా ఒక సూర్యుడా? ఈ శరీరం అనే బకెట్ లో ప్రతిబింబిస్తున్నాడు చైతన్యం, ప్రపంచం అనే సముద్రంలో ప్రతిబింబిస్తున్నాడు చైతన్యం మాయను. కనుక చైతన్యం ఒక్కటే, ఇందులో ప్రతిబింబించినా అందులో ప్రతిబింబించినా చైతన్యం ఒక్కటే. ఇప్పుడు నేను ఎవరిని చివరికి స్థూల సూక్ష్మ కారణ వ్యతిరిక్త అహంకార వ్యతిరిక్త చిత్ అహం, ఇది బ్రహ్మైక్య జ్ఞానం, జీవాత్మ పరమాత్మ ఐక్య జ్ఞానం మోక్షం. అంతేగాని గుళ్ళోకి చిన్న చిన్నగా పోయి ఆ దీపంలాగా కలిసిపోయి ఇవన్నీ చిన్నపిల్లలకి చెప్పే కథలు. ఆ కథలే పుస్తకాల్లో రాస్తారు, ఆ పుస్తకాలు చదివి వీడు కూడా అట్లయి పంచతంత్ర కథలా చదువుతూ ఉంటాడు. ఇంకా ఎప్పుడు 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా ఆ కథల వెంటే పరిగెడతావా? అంటే పిల్లవాడి మనస్సే, నాయన మంచిది ఇంకో జన్మ తీసుకో అంటుంది శాస్త్రం. ఏం చేస్తుంది, నీకు 80 ఏళ్ళు వచ్చినాయే గాని 8 ఏళ్ల పిల్లవాడికి ఉండే కథల మీద ఆశ నీకు ఇంకా ఉన్నది. కనుక ఏది తలుపులు తెరుచుకున్నాయి, ఆయన గుళ్ళోకి వెళ్ళాడు, ఆ లింగంలో కలిసిపోయినాడు, 8 ఏళ్ల పిల్లవాడు ఆనందిస్తాడండి. 80 ఏళ్ల వాడు ఆనందిస్తున్నాడంటే ఏమిటి అర్థం? అది వయసులో పెద్దవాడే కాని బుద్ధిలో 8 ఏళ్ల వాడితో సమానం. కనుక ఏం చేయాలి, ఏం చేయాలి ఉంది, ఇంకా చేసేదేముంది 80 ఏళ్ల తర్వాత? ఇంకా అప్పుడు చదివి జ్ఞానం వచ్చి వాళ్ళకి ఏం ప్రయోజనం? ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ బర్త్. నెక్స్ట్ బర్త్ మనిషి జన్మని ఏమిటండి గ్యారంటీ? ఏమిటి గ్యారంటీ? కుక్క, పల్లి, నల్లి, బల్లి ఎన్ని లేవు. ఎలా పుడతావో ఎవరికి తెలుసు, ఎలా పుడతావో ఎవరికి తెలుసు అండి? మనిషి జన్మ ఏమిటి గ్యారంటీ ఉన్నదా ఏమిటి? నీకు తెలుసా పోని, చావండి నేను మళ్ళీ మనిషిగానే పుడతానండి నెక్స్ట్ జన్మలో అన్నావు, ఎలా తెలుసు ఆయన అన్నాడు. అట్లాంటివి ఏమీ లేదు. కనుక ఈ జన్మని వృధా చేసుకుంటే ఏ జన్మ వస్తుందో ఎవరికి తెలియదు. అందుకని మన వాళ్ళు ఏం చెప్తారు, అన్ని వదిలిపెట్టి అన్నాడు. అన్ని వదిలిపెట్టి అంటే ఏమిటి, దేని మీద మనసుని పోలివవాకు, భగవంతుడి మీదనే లగ్నం చేయి. భగవంతుని అడుగు, నాకు ఈ జన్మలోనే ఇప్పుడే ఇక్కడే మోక్షాన్ని పొందాలి. మోక్షాన్ని పొందడం అంటే మీరు అనుకునే మోక్షం కాదు, అర్థమైందా? ఆ భయపడే మోక్షం అందుకని ఎవరు కోరుకోరు. అసలు జ్ఞానం కావాలి అనుకుంటే ధైర్యంగా క్లాసుకు వస్తారు, వింటారు. ఇప్పుడు వీళ్ళు చెప్పి ఉండే చూసారు డెఫినేషన్ ఆఫ్ మోక్ష, అది వింటేనే మోక్షం వద్దురా నాకు అంటాడు. ఎందుకంటే మోక్షం వస్తే పైకి పోతాం కదా. ఎందుకంటే పుస్తకాలు రాస్తారు, సినిమాల్లో చూపిస్తారు, ఆయన పరమ పదాన్ని పొందాడండి, ఆయన మోక్షాన్ని పొందాడంటే ఏమిటి, పొందాడనగానే పోయినాడు అని అర్థం. అందుకని మోక్షాన్ని ఇష్టపడేవాడు కూడా దొరకడం అసలు ఇప్పుడు, ఎందుకంటే మోక్షం అనగానే అది ఉంటుంది మనసులో. ఇప్పుడు 4 సార్లు నేను మాట్లాడానంటే వాళ్ళు క్లాసుకు వచ్చేవాళ్ళు కూడా రారు, ఎందుకంటే మనస్సు అది బాగా నాటుకోనుంది. అసలు అది కాదు మోక్షం, అది తప్పుడు అర్థం. అది ఊరికే మనకు అర్థం కావడం కోసం అలా చెప్పారే కానీ దాన్ని నిజం అనుకుంటావేమిటి? చిన్నపిల్లలకు చెప్పే కథలు అవన్నీ కూడా. నీకు బుద్ధి ఎదిగినప్పుడు నువ్వు ఆలోచించి విని శాస్త్రాన్ని, అవును ఇదంతా నిజం కాదు అని నీ నిర్ణయం చేయాలి నీ బుద్ధి. చేసినప్పుడే మోక్షం అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి, శాస్త్రం అంటే ఏమిటి తెలుస్తుంది. ఎప్పుడు ఎదుగుతావు? మనిషి ఎదుగుతున్నావే గాని బుద్ధి ఎదుగుతున్నదా? ఎదగడం లేదే, ఎదగనిస్తే కదా. ప్రాపంచికమైన విద్యను చదువుకుంటూ ప్రాపంచికమైన ధనం కోసం పాకులేవాడివాడికి బుద్ధి ఎలా పెరుగుతుందండి? రామాయణ భారతాలను మూసిపెట్టేశాం, శాస్త్రాన్ని మూసిపెట్టాం, భగవద్గీతను మూసిపెట్టాం, ఏ పిల్లలు చదువుతున్నారు ఇళ్లలో చెప్పండి? అంటే వాళ్ళ బుద్ధిని మూసేసినట్లే కదా. జ్ఞానానికి కావలసినటువంటి బుద్ధిని వాళ్ళు ఆ తలుపులు మూసేశారు ఎప్పుడో. అందుకని ఎవరైనా కొంతమంది అర్థం చేసుకోవడానికి వస్తే కష్టపడుతున్నారు అర్థం చేసుకోలేక. కారణం ఏమిటంటే ప్రాపంచికమైన విద్యలు, ప్రాపంచిక ధనం, ప్రాపంచికమైన సుఖాలు వాటితోనే ఉండడం వల్ల మనుషులకి ఆత్మజ్ఞానం ఎంతో కష్టం ఈ రోజుల్లో. సంవత్సరాల తరబడి చదివినా కూడా అంతుపట్టడం ఎవరికి, ఎందుకంటే వాళ్ళ బుద్ధి సునిశ్చితంగా లేదు, దైవికంగా లేదు, నిరాడంబరంగా లేదు, వైరాగ్యంతో లేకపోవడం, వివేకంతో లేకపోవడమే కారణం. అందుకని చదివినంత మాత్రాన అందరికీ రావణంలే. మనుష్యాణం సహస్రేషు కచ్చిత్ ఎతది సిద్ధయే. ఎంతో శ్రద్ధ, ఎంతో భక్తి, ఎంతో దైవిక భావన, వైరాగ్యం, వివేకం, ముముక్షత్వం ఇంత ఉండి గురువు దగ్గర చదువుకుంటే వాళ్లకే లభిస్తుంది, కానీ మరెవ్వరికి కాదు. చాలా చాలా కష్టం. మనం ఎంత తయారుగా ఉన్నాం అనేది ముఖ్యం, ఎంత తింటున్నాం అనేది కాదు ముఖ్యం, ఎంత జీర్ణం చేసుకుంటున్నాం అనేది ముఖ్యం. ఇది మహావాక్యం. జీవాత్మ పరమాత్మ ఐక్య జ్ఞానమే మోక్షం, కానీ మరి ఏదో మనం అనుకుండే మోక్షం మోక్షం కాదు. కనుక ఇది ఎన్నో సంవత్సరాలు వింటే అర్థమయ్యే విషయం ఇది. తర్వాత శ్లోకం. ఇప్పుడు ఇంతటితో మహావాక్యం చెప్పారు. తత్ త్వం అసి, ఆ పరమాత్ముడే నువ్వు. ఇప్పుడు నువ్వు అన్నప్పుడు ఈ నువ్వు అనేది ఏ నువ్వు? స్థూల శరీరానికి చెప్తున్నదా, సూక్ష్మ శరీరానికి చెప్తున్నదా, కారణ శరీరానికా, లేకపోతే అహంకారానికా? ఏది కాదు, చైతన్యం, ఉనికి, ఎరుక, కాన్షియస్నెస్. ఆయన కాన్షియస్నెస్, నేను కాన్షియస్నెస్, నేను ఉన్నాను, నాకు తెలుసు. ఇందులో భేదం లేదు, ఇందులో తారతమ్యం లేదు. కనుక నేను అన్నప్పుడు మీరు గనక ఈ స్థూల శరీరం సూక్ష్మ శరీరం తీసుకున్నారు అంటే ప్రాబ్లం. కనుక దాన్ని వదిలిపెట్టాలి, అహంకారాన్ని వదిలిపెట్టాలి, ముందు కోపతాపాలు వదిలిపెట్టాలి, మనస్సు మీద అభిమానం, ఈ దీని మీద మమకారాన్ని వదిలిపెట్టాలి. దాని గురించి నువ్వు రక్షణ చేయొచ్చు, చూసుకోవచ్చు, కానీ దానికోసం వెంపర్లాడవాకు. దానికి ఏదన్నా నొప్పొస్తే, ముసలితనం వస్తే బాధపడవాకు. అది నువ్వు కాదు కదా, అది నీకు ఇన్స్ట్రుమెంట్ కదా. ఇంకా నీకు అర్థం కాకపోతే చెప్తాను వీళ్ళు అంటున్నారు రాముల వారు. ఇంకా నీకు అర్థం కాకపోతే అసలు శరీరం అంటే ఏమిటో చెప్తాను విను. అది నువ్వు నువ్వు అనుకుంటున్నావు, నీకు ఇంకా నేనే ఆ బ్రహ్మాన్ని చెప్పడానికి నీకు ఇంకా ధైర్యం లేకపోతే ఏమిటనుకుంటున్నావు నువ్వు అసలు? మన వాళ్ళు అంటుంటారు, ఏమిటసలు నువ్వేమనుకుంటున్నావు, నీ గురించి నువ్వేమనుకుంటున్నావు అసలు అంటావా లేదా? వ్యావహారికంగా మాట్లాడేటప్పుడు ఏమిటి పెద్ద, నీ గురించి నువ్వేమనుకుంటున్నావు అని అంటారా లేదా? రాముల వారు అట్లా అన్నట్లే చూడండి లక్ష్మణుడితో, ఏమిటనుకుంటున్నావు నీ గురించి నువ్వు? నువ్వంటే స్థూల శరీరం అనుకుంటున్నావా, ఏమిటి సూక్ష్మ శరీరమా, కారణ శరీరమా? 28వ శ్లోకంలో స్థూల శరీరం నువ్వు కాదని చెప్తున్నారు. సూక్ష్మ శరీరం 29వ శ్లోకంలో నువ్వు కాదు. 30వ శ్లోకంలో కారణ శరీరం అది నువ్వు కాదు. అర్థమైందా? చదువుతాం 38వ పేజీ. ఇది చాలా ముఖ్యమైన శ్లోకం, అందుకని ఇంత సమయం తీసుకున్నాను. అర్థమైందా? ఇది అర్థం కాకపోతే ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని గ్రంథాలు చదివినా నిరుపయోగం. ఇది సారం. ఈ వేదంతో మొత్తం ఒక్క శ్లోకంలో ఉంది. పోయిన క్లాస్ లో చెప్పాను, ఈ క్లాస్ లో ఇప్పుడు 48 నిమిషాలైంది క్లాస్ మొదలుపెట్టి, 50 నిమిషం కావస్తుంది. ఇది కనుక అర్థం చేసుకోకపోతే ఎన్ని గ్రంథాలు చదివినా వృధా. ఇది సార, ఇది ఐక్య జ్ఞానం. పెళ్లిళ్ళప్పుడు అన్ని ప్రయత్నాలు అన్ని చేసి, అన్ని ఏర్పాట్లు చేసి మాంగల్యం తందునా మేన, అది ముఖ్యం. వాళ్ళ సంబంధాన్ని వధూవరులు ఇక్కడెవరు కళ్యాణం మాంగల్యం తందున, జీవాత్ముడు పరమాత్ముడు ఒక్కడే. ఇంకా చెప్పాలంటే రాముల వారు పరమాత్ముడిగా, సీతాదేవి జీవాత్ముడిగా. ఎప్పుడైతే ఈ జీవాత్ముడైన సీతాదేవి మాయా జింక కోసం, బంగారు జింక కోసం పరిగెట్టిందో పరమాత్ముణ్ణి కోల్పోయింది, అశోకవనంలోకి పోయి దిగులుతో దుఃఖంతో బాధపడింది, మళ్ళీ పరమాత్ముడితో కలిసినప్పుడే ఆమెకి శాంతి. అది రామాయణ కథ యొక్క సారం. యాక్చువల్ గా సీతాదేవి జీవాత్ముడని, రాముల వారు పరమాత్ముడని, హనుమంతుల వారు గురువు. పరమాత్ముడిని జీవాత్ముడిని ఒకతోటికి చేర్చాడు ఆయన చివరికి. హనుమంతుల వారు వారు వాలిగా హనుమంతుల వారు. అర్థమైందా? ఆ విధంగా రామాయణం అర్థం చేసుకోవాలి. గాని రాముల వారి నామం వస్తోంది, శ్రీరామనామం. వన వడపప్పు పానకం ఇది తప్పితే రాముల వారు కూడా చూస్తారు 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 ఎప్పటికా వీడ జ్ఞానం వస్తుందని. ఎంత ఉపాసుడండి, ఎంత పూజ చేస్తారండి, దంపతి సమేతంగా కూర్చొని ముత్యాల తరమరారు వస్తాడు. ముత్యాల తలంబరారు ఎవరు భద్రాచలంలో రాముల వారికి చెయ్యినాయన చేసినా కూడా ఆధ్యాత్మిక చింతలనేది జీవితం ఒక జీవితమా తర్వాత చదువుతాం.
రసాది పంచీకృత భూత సంభవం భోగాలయం దుఃఖ సుఖాది కర్మణాం శరీరమాద్యం సంవదాది కర్మజం మాయామయం స్థూలం ఉపాధిమాత్మనః
స్థూల శరీరం అంటే ఏమిటి అన్న శరీరం అంటేనే నశించే స్వభావము కలది ఏదో అదే శరీరం నశించే స్వభావం కలది ఏదో అదే శరీరం అని పేరు. శీర్యమాణ స్వభావ శరీర శీర్యమాణమే కదా పెరుగుతూ ఉన్నది వర్ధతే విపరిణమతే అపక్షీయతే చూస్తూ చూస్తుండగాని ఏమిట్రా ఇంత పెరిగిపోయినాడు వీడు అంటాడు. పెరిగిపోయినాడు ముసలోడు కూడా అయినాడు తాత కూడా అయిపోయినాడు అన్నాడు. చూస్తూ చూస్తుండగానే అన్నాడు అది నాయన శరీరం అంటే ఏముందన్నాడు. ఇంకొక అర్థం కూడా ఉంది శరీరానికి దేహం అని పేరు. ఏమిటండి దేహం అంటారు అన్నారు. ఏమి లేదు నాయన దహన యోగ్యం దహింపజేయడానికి యోగ్యంగా ఉండేదన్నాడు. ఆ బర్నింగ్ క్యాజువాలిటీకి వెళ్ళి పాన్ చూడండి బాడీ బర్న్ శరీరం కానిని చోట క్యాజువాలిటీ పెడతారు వాడందరిని శరీరం కాని ఉంటుంది కాస్త నిప్పు తగిలితే చాలు మండిపోతుంది శరీరం ఏమీ లేదు కమిలిపోతుంది. వేడివేడి పాలు పెడితేనే చూడలేం కదండి ఈ చర్మాన్ని. వేడి నీళ్లు పడినా కూడా కాలిపోతుంది వేడి పాలు పడినా కాలిపోతుంది నిప్పులు పెడితే కాలిపోతుంది కరెంట్ షాక్ తగిలితే కాలిపోతుంది. ఇటువంటి శరీరాన్ని పెట్టుకుని ఏమిటో పెద్ద గొప్ప గొప్పగా వేషం వేసుకున్నాడు బయటికి డబ్బాలు డబ్బాలు పౌడర్ ఖాళీ చేస్తుంటాడు. స్లోలు సెంటర్లు ఏమి రాసినా రాస్తారు జనం బర్ణాలు కూడా అప్లై చేయాలని చూసిన తర్వాత కాస్త ఎక్కువగా గాలిస్తే వాసన వస్తుంది చూసారా. ఆ యొక్క ముళ్ళు కాలిన వాళ్ళు ఉన్న వార్డుకెళ్ళి చూడండి దుర్గంధం భయంకరంగా ఉంటుంది. శరీరమే కదా అంత దుర్గంధం ఎందుకు వస్తుంది. నేను చిన్నప్పుడు వెళ్లేదాన్ని మా అన్నయ్య గారు తీసుకెళ్ళాడు ఆ వార్డుకి తీసుకెళ్తే ముక్కు మూసుకొని పరిగెత్తేదాన్ని నేనైతే చూపించేవాళ్ళు ఇది శరీరం అంటే ఏముంది వెళ్ళడానికి షోక్ చేసుకుంటావు అని అనేవాళ్ళు. ఆ శరీరం చూస్తుంటే ఇదా శరీరం అనిపిస్తుంది. శీర్యమానం దహ్యమానం అంటే దహనానికి యోగ్యమైనటువంటిది అన్నాడు. ఆరడుగుల భూమిలో దీన్ని కట్టిన మీద పడుకోబెట్టి తగలబెట్టి ఈ శరీరం దీనికి ఎంత సేవ చేస్తున్నావు అబ్బా. ఉదయం నుంచి 3 సార్లు పొట్ట నింపుతాం 3 సార్లు స్నానం చేస్తాం 2 సార్లు స్నానం చేస్తాం తోమిన వాళ్ళం తోమినట్లే ఉన్నాం చిన్నప్పటి నుంచి ప్రతిరోజు దీనికి ఎంత సేవ దొరుకునా. ఇటువంటి ఎన్ని కావాలి దీనికి వస్త్రం కావాలి ఆహారం కావాలి నీళ్ళ కావాలి ఇంత చేసినా కూడా దీనికి ఎన్ని నొప్పులు కాళ్ళు నొప్పి ఉంటుంది మోకాలు నొప్పి ఉంటుంది తల నొప్పి ఉంటుంది జలుబు ఉంటుంది దగ్గు ఉంటుంది ఎన్నెన్ని బాధలు మనసులో చూస్తే అంతకంటే బాధలు స్థూల శరీరంలో బాధలు సూక్ష్మ శరీరంలో బాధలు ఇట్లాంటి బాధలు నెచ్చే శరీరాన్ని గురించి ఎందుకు ఇంత మమకారం పెంచుకుంటావు అంటున్నారు రాముల వారు. నేననలేదండి రాముల వారు. ఏమిటి చూడండి ఇక్కడ రసాది భూత సంభవం లక్ష్మణ ఈ శరీరం ఉంది చూసావు స్థూల శరీరం. శరీరం అనేది 3వ లైన్లో ఉంది స్థూలం అనేటువంటిది 4వ లైన్లో ఉంది భూత సంభవం అనేటువంటిది మొదటి లైన్లో చివరి ఉంది. ఈ 4 కలపాలి మీరు రసాది భూత సంభవం స్థూల శరీరం. చూడండి ఎంత కష్టం అన్వయం చేయాలి ఇట్లా. మీరందరూ మీరు చదువుకుంటే శ్లోకం అర్థం అవుతుందా. రసాది అనగానే ఏం రసం అండి నిమ్మకాయ రసం ఆరెంజ్ రసం అని అంటాం. ఆ రసాది అంటే అన్నరసం అన్నం నుంచి వచ్చిన రసం వల్ల పుట్టినటువంటి శరీరం.
అన్నం ఎట్లొచ్చిందండి? భూమి నుంచి వచ్చింది. మనకు అన్నం ఎక్కడి నుంచి వచ్చింది? భూమి నుంచి వచ్చింది. కనుక రసాది అంటే భూమి అని అర్థం. చూసారా, మన నాన్న నాన్న భోజనం చేస్తే అది శోణిత శుక్లంగా మారింది ఆ అన్నం, అన్న రసం. ఆ రసం వల్ల ఈ శరీరం వచ్చింది. ఆ రసం ఎక్కడి నుంచి వచ్చింది? అన్న రసం అన్నం వల్ల వచ్చింది. అన్నం ఎక్కడి నుంచి వచ్చింది? అన్నం అంటే కూరలు, కాయలు, ఏవైతే తింటామో అన్ని ఆహారాలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయండి? భూమి నుంచి వచ్చినాయి. కనుక ఈ శరీరం ఏమిటి? భూమి. భూమి యొక్క కార్యం అర్థమైందా? ఆది అన్నారు. ఆది అంటే ఏమిటి? నాలుగు భూతాలు ఉన్నాయి కదా, ఆకాశ, వాయు, అగ్ని, జలం. వీటన్నింటి యొక్క ఒక్కొక్క భాగం కలిసింది ఈ శరీరంలో. పంచీకృత అన్నారు చూడండి. పంచీకృత అంటే ఏమిటి? ఆకాశము, అగ్ని, వాయు, నీరు, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి? ఈ భూమికి వాటి వాటి వంతు ఇచ్చినాయి. తమో గుణం, ఆకాశంలో ఉన్న తమో గుణం, వాయువులో ఉన్న తమో గుణం, నీటిలో ఉన్న తమో గుణం, అగ్నిలో ఉన్న తమో గుణం భూమికి ఇస్తే భూమి ఏం చేస్తుంది? ఎక్కువ పాళ్ళు ఉండడం వల్ల భూమి స్థూల శరీరంగా మారింది. పంచీకృత భూత సంభవం అంటే పుట్టినది. పంచీకృతం అంటే తెలుసు తత్వబోధన చెప్తాను, ఏకైకంశ సాత్వికాంశాత్ రాజసాంశాత్ తామసాంశాత్ అని. అంటే కేరళ తత్వబోధ ఇంటికి వెళ్ళి నోట్స్ తీసి చదవండి. అది పంచీకృత భూతం, మహాభూతం. అంతేకాదు, ఈ శరీరం ఏమిటి? భోగాలయం. సుఖ దుఃఖాలకి భోగం అంటే ఏమిటి? అనుభవానికి ఆలయం, అనుభవించడానికి ఒక ఆలయం. ఏమనుభవం అండి అన్నాడు? దుఃఖ సుఖాది అన్నాడు. సుఖము దుఃఖం ఈ రెండింటిని అనుభవించడానికి ఒక ఆలయం, ఒక చోటు అని అర్థం. ఆలయం అంటే దేవాలయం కాదు. ఎలా వచ్చింది ఈ సుఖ దుఃఖ? దేని వల్ల అనుభవిస్తున్నది ఈ శరీరం? ఎందువల్ల అనుభవిస్తున్నావు అంటే కర్మణ. కర్మణ అంటే నువ్వు చేసిన కర్మల వల్లే అన్నారు. శరీరం ఆద్యం తవదు ఆది కర్మయం. శరీరం, ఈ శరీరం అనేటువంటిది ఎటువంటిది నాయన? ఆది అంత. డేట్ ఆఫ్ బర్త్ అది చెప్పడానికి భయం నో. ఎందుకు స్వామిని ఇవన్నీ చెప్పిస్తారు మా చేత? నువ్వు చెప్పినంత మాత్రాన్ని ఆగుతుందా? చెప్పినంత మాత్రాన్ని తొందరగా వస్తుందా? చెప్పండి. ప్రారంభ కర్మ ఉన్నంత కాలం ఈ శరీరం ఉంటుంది. నువ్వు చెప్పినంత మాత్రాన మరణం ఏం రాదు. అర్థమైందా? డేట్ ఆఫ్ డెత్, మ్యానుఫాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ ఇన్ ద చాక్లెట్ ఏందా డేట్ ఆఫ్ బర్త్. ఆది అంతం. వచ్చిన వాడు పోక తప్పదు. వచ్చావా? ఎప్పుడంటారు అని అడుగుతావా లేదా? ఇంటికి వచ్చిన చుట్టాలు వచ్చారండి, అట్లాగే ఉంటారా ఏంటి? ఈ భూమి అనే గ్రహం మీదకి, ప్రపంచం అనే గ్రహంలోకి మనం అందరం వచ్చాం. ఈ గ్రహం నుంచి వెళ్ళాలా లేదా? మరి ఆది అంత. అంతవత్ ఆది కర్మజం అంటే ప్రారబ్ధ కర్మ, మొదలైనటువంటి ప్రారబ్ధ కర్మ. ఇప్పుడు ఆది అంటే ఈ యొక్క కర్మ ప్రారంభమైంది. చూసారా, ఆ ప్రారబ్ధ కర్మ వల్ల ఈ శరీరంలో నువ్వు ఉన్నావు. తెలుసైందా? కనుక మాయామయం ఈ శరీరం, మాయా వికారం అన్నాడు. మాయా అంటే ప్రకృతి. ప్రకృతి అంటే సత్వ రజస్తమో గుణాత్మిక మాయ, మ్యాటర్, జడ పదార్థమైనటువంటి మాయ యొక్క వికారం నాయన ఇది. ఈ చీర దారం యొక్క వికారం, మార్పు. వికారం అంటే మార్పు. ఈ కుండ అనేటువంటిది మట్టి యొక్క మార్పు. ఈ శరీరం అనేది మాయ యొక్క మార్పు అంతే. మాయే శరీరంగా కనపడుతున్నది. మాయామయం అన్నాడు. మాయ యొక్క వికారం. మయం అంటే వికారం. మాయామయం స్థూలం అయితే ఏమిటి? ఆత్మనః ఉపాధి. తర్వాత శ్లోకంలో నుంచి మనం తెలుసుకోవాలి. బుధాః 29వ శ్లోకంలో నుంచి బుధాః విదుః ఈ రెండు తెచ్చుకోవాలి. బుధాః విదుః కనుక బుధాహ శరీరే ఆత్మనః స్థూల శరీరం ఉపాధి విదుహు అన్నారు. బుధాహ అంటే తెలివిగల వాళ్ళు, రామగీత చదివే వాళ్ళందరూ అని అర్థం. బుధాహ అంటే వివేకవంతులు, జ్ఞానులు. విదుహు తెలుసుకుంటారట ఏమని, ఈ యొక్క శరీరం జీవాత్ముడి యొక్క ఆత్మనః, అది ఉన్న చూడండి ఆత్మనః ఉన్నది 28లోనే. ఆత్మనః అంటే అతని యొక్క, ఆత్మ యొక్క. స్థూల ఉపాధి, ఉపాధి అంటే మీడియం, ఉపాధి అంటే మీడియం అంటారు. స్థూల శరీరం ఒక ఉపాధి ఆత్మకి, ఒక కవచం లాంటిది తొడుక్కున్నది. ఇది మర్చిపోయినాం మనం, కవచమే నేను అనుకుంటున్నాం, తొడుక్కున్న వాడిని మర్చిపోయినాం, తొడుక్కున్న వాడిని నేనే, నన్ను నేను మర్చిపోయి తొడుక్కున్న శరీరాన్ని నేను అనుకుంటున్నాను. కోట వేసుకున్నాం, కోటు అనుకుంటున్నాను నేను. మరి సూక్ష్మ శరీరం ఏమిటండి అన్నాడు. ఆ తర్వాత చూస్తాను బాబా, ఇప్పటికే చాలా ఎక్కువ విన్నట్టున్నావు, రెస్ట్ తీసుకోండి ఆయన ఒక వారం అన్నాడు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిహి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిహి ఓం.